త్రాక్పశ్చిమాల కలయిక అని ఈకే గారు ఒక స్వప్నం చూశారు ఆయన భాషలో. ఆయనకంటే ముందు జ్వాలాకూర్ త్రాక్పశ్చిమాల కలయికని ఆయన ఈస్ట్ మీట్స్ వెస్ట్ అని చెప్పారు. అంతకంటే ముందు బ్లావెట్స్కి చూసింది ఆ స్వప్నాన్ని త్రాక్పశ్చిమాల కలయిక. అసలు అంతకంటే చాలా ముందు భారతదేశం ఆ స్వప్నాన్ని చూసింది. భారతదేశంలో విదేశీ ఆక్రమణ పరంపర ఎందుకు జరిగింది అంటే గురువుల వల్లే జరిగింది. గురువులు చేసే అనేక పనులు మనం అవగాహనకి తెచ్చుకోవాలి. భారతదేశాన్ని అంత సులభంగా ఎవరూ గెలవలేరు. భారతదేశపు చరిత్ర ప్రాక్టికల్ ఆధ్యాత్మిక యొక్క చరిత్ర, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా ద డెస్టినీ ఆఫ్ ఇండియా అని ఆగస్ట్ 14 స్వాతంత్రం వచ్చినప్పుడు అరవిందోని అడిగారు, కొంచెం చెప్పండి మీరు భారతదేశ స్వాతంత్రం గురించి అంటే. ఆయన అన్న అన్ని మాటలు నేను చెప్పను కానీ ఆయన ఒక మాట చెప్పాడు. వచ్చిన కూడా ఏంటంటే గురువులు చెప్పిన మాటకి మనకి నచ్చిన ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తాం కానీ వాళ్ళు చెప్పింది ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్ ఈజ్ నాట్ ఏ కోయిన్సిడెన్స్ దట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా కాల్స్ ఆన్ మై బర్త్డే అన్నాడు అరవింద్ చెప్పినటువంటి మాటలు అవి రేడియో స్పీచ్ లో. అది కోయిన్సిడెన్స్ కాదు, కాకతాళీయం కాదు. భారతదేశానికి స్వాతంత్రం నా బర్త్డే నాడే వచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటో మరి ఎంత అద్భుతమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. వాళ్ళని మనం ఎంత విలువలేని వాళ్ళగా ట్రీట్ చేస్తున్నాము. అరవింద సొసైటీ వాళ్ళకే ఈ సెంటెన్స్ గుర్తులేదనుకుంటా నేను. అంటే వాళ్ళని చిత్తపరచడానికి నేను చెప్పటం లేదు, మానవజాతి యొక్క బలహీనత గురించి చెప్తున్నాను నేను. ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నవాళ్ళని తిట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మన బలహీనత అది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను, నేను కాకతాళీయం కాదు అన్నాడు. ఏది కాకతాళీయం కాదు, ఆగస్ట్ 15 ఆయన బర్త్డే కూడా నా బర్త్డే నాడే భారతదేశానికి స్వాతంత్రం రావటం ఆశ్చర్యం ఉంది అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ కోయిన్సిడెన్స్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే ఆయన ఆ మాట అంటున్న ఉద్దేశం ఏంటి అయింది, ఐ హ్యావ్ బ్రాట్ ఇండిపెండెన్స్ టు ఇండియా, నా ప్రయత్నాల వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, దాన్ని బిందువు అంటాం. అంటే అరబిందో యొక్క ఆలోచన వల్ల స్వాతంత్రం వచ్చింది అని కాదు ఆయన అనేది. స్వాతంత్రం వస్తుంది అనేటటువంటి భావన అరబిందోకి తట్టింది. న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలు చెప్పాడు అంటే న్యూటన్ దా గురుత్వాకర్షణ నియమాలు, ఇట్ ఈజ్ నాట్ హీ, ఇట్ ఈజ్ యూనివర్స్. కానీ అతని వల్ల మనకు అర్థగలదు, అందువల్లే దాన్ని మనం న్యూటన్స్ లాస్ అంటాం. న్యూటన్స్ లాస్ కావవి, అతని నియమాలు కావవి, ఖచ్చితంగా అతని నియమాలు కావు, అవి ప్రకృతి యొక్క నియమాలు. న్యూటన్స్ లాస్ అంటాం, ఐన్స్టీన్స్ లాస్, రకరకాల లాస్, అన్ని సబ్జెక్ట్స్లోనూ రకరకాల లాస్ మనం చెప్తూ ఉంటాం. కానీ లాస్ అన్నీ కూడా ఆ వ్యక్తివి కావు, ఆ వ్యక్తి సృష్టిలో ఉన్నటువంటి ఆ నియమాలను మనకి అందజేశాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, స్వాతంత్ర్యము అనేది ఎక్కడ ఏ దేశానికి ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ ఈజ్ అరవిందోజులా. వాళ్ళు నిరహంకారులు, వచ్చిన పెద్ద గొడవ ఋషులతో గురువులతో ఏమిటి అంటే అసలు దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ, దాంతో వచ్చింది గొడవ. మనకేమో ఐడెంటిటీ అలవాటు ఇచ్చింది, ఐడెంటిటీ లేకుండా అసలు మనం మాట్లాడలేము. దాంతో వస్తుంది ఆ భాష గందరగోళం అక్కడ అవుతుంది. త్రాక్పశ్చిమాల కలయిక గురించి చెప్తూ చెప్తున్నాను నేను. అత్యంత భారతదేశంలోనే ఈ త్రాక్పశ్చిమాల కలయికి నాంది పలికారు. ఇట్ వాజ్ ఎ బిజినెస్ వెంచర్. యాక్చువల్ గా అది మిలిటరీ వెంచర్ కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ మన దేశానికి రావటం అనేది ఒక యుద్ధ ప్రకటన కాదు, మ్యూచువల్ కామర్స్. కానీ మనీ కామర్స్ అయింది తప్ప అక్కడ నాలెడ్జ్ కామర్స్ అవలే. బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము అనే రెండు సంస్థలు ఇంటెలెక్చువల్స్ కి నచ్చేదేమో బ్రహ్మ సమాజం. ఇప్పుడు దాని ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు కూడా లేదు. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఉందా అండి ఎక్కడైనా పేరు విన్నా బ్రహ్మ ఉందా? యాక్చువల్గా లేదు కానీ ఉంది. ఆర్య సమాజం మన గాయత్రి పరివార ఆర్య సమాజం. శ్రీరామ్ శర్మ ఆచార్య ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ ఆర్య సమాజం. మధురలో ఆయన 1971 వరకు ఉన్నారు. అప్పటికి కూడా ఆయన ఆర్య సమాజం గాయత్రి పరివార ప్రెసిడెంటే. ఆయన ఇంత పెద్ద ఆర్గనైజేషన్ డెవలప్ చేసిన ఇది రెండు ఇంటలెక్చువల్ యాంగిల్లో బ్రహ్మ సమాజము, ప్రాక్టికల్ ఉంది. అక్కడికి వెళ్తే ఇది అవుతుందో అవదు అది గాయత్రి పరివార్ గా గురువు గారు మాట్లాడారు. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ కలయిక. యాక్చువల్ గా జరగవలసినది అది, కానీ మానవ జాతి అది అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పటికీ అర్థం కాలేదు. అదేంటో మనం అర్థం ఇవ్వాలి చేసుకుంటే మనం చేసేటటువంటి ఈ ప్రయత్నాలకి మీరు స్పష్టమైనటువంటి రూపకల్పన ఇవ్వగలుగుతారు. ఆ రూపకల్పన ఇస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ కార్యక్రమాలకి దోహదపడగలరు. నాకు ఎడ్యుకేషన్ లేదనో, నాకు ఎడ్యుకేషన్ ఉందనో, నాకు ఉద్యోగం ఉందనో, నాకు ఉద్యోగం లేదనో, నాకు పిల్లల బాధ్యత ఎక్కువ ఉందనో, లేకపోతే నాకు ఏ బాధ్యత లేదనో మీరు ఏమి చెప్పుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ మీరు చేయగలుగుతారు. అది చేయటానికి నాంది ఏమిటి అంటే మీ లక్ష్యం ఇది అవ్వాలి, ఈస్ట్ వెస్ట్ కలయిక, ప్రాక్పశ్చిమాల కలయిక, తూర్పు పడమరల కలయిక. ఏంటి అసలు అక్కడ యాక్చువల్ గా జరిగింది? భారతదేశంలో మాస్ ఎడ్యుకేషన్ కి ప్రాముఖ్యత ఎప్పుడూ ఇవ్వబడలేదు. చదువుకునేటటువంటి అర్హత ఉండే ఆ స్పార్క్ ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రమాల్లోకి తీసుకెళ్ళిపోయి వాడు ఇండివిజువల్ గా ఎదిగిపోయేవాడు, ఓ యోగి అయిపోయేవాడు. సమాజం ఏం చేసేది అంటే ఆ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళకి దోహదపడేది. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అది ఆ మార్గం వెళ్ళటం ఇష్టం లేదు వాళ్ళకి. కానీ వెళ్తున్న వాడి మీద గౌరవం ఉండేది. ఓ యోగి మీద కానీ, ఆ సన్యాసి మీద కానీ. ఇదంతటికీ బేసిక్ ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు ఈస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క పరాకాష్ఠ, భారతదేశం యొక్క పరాకాష్ఠ. ఇంకా దాన్ని బీచేలే మనం. పతంజలి యోగ సూత్రాలను మించి ఎవ్వడూ ఏమీ చెప్పలేదు. అది ఈస్ట్ యొక్క గొప్పతనం. అంటే ఏంటి, ద పినకల్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాలెడ్జ్ యొక్క పీక్కి మీరు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపో. కానీ పీక్ ఎవడు వెళ్తాడు? ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు, అందరూ వెళ్ళలేదు. భారతదేశం దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది, ఇండివిజువల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఎవడైనా పీక్కి వెళ్ళిపోదలుచుకుంటే నువ్వు వెళ్ళు నాయన, నీకు కావాల్సినవన్నీ హంగులు మేము సమకూరుస్తాము అని సమాజం ఒప్పుకుంది. సమాజం ఒప్పుకోకపోతే వాడు వెళ్ళలేడు. కానీ యావరేజ్ మ్యాన్ కి నాలెడ్జ్ సంపాదించుకోవటం అది ఇది ఏం చెప్పబడలేదు. వెస్టర్న్ కంట్రీస్లో ఏమైంది, జనరల్ నాలెడ్జ్ మాస్క్ ఇచ్చేసారు. తెలుసు, ఏది చెప్పినా కూడా జనరల్ ఇంటెలెక్చువల్ లెవెల్కి దిగదార్చారు. పీక్ కాదు, నువ్వు చెప్పేటటువంటి విషయం అందరికీ అర్థమవుతే అది సబ్జెక్ట్ ఉంటుంది సిలబస్లో. అర్థం కాదు అంటే అస్ట్రాలజీ లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ కాబోలు యూజ్ చేస్తే యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ ఎ డిగ్రీ కోర్స్ సబ్జెక్ట్. యోగా ఎంబీడీ కోర్సులో కాబోలు, బీఈడీ కోర్సులనా ఎంఈడి. ఎంఈడీలో యోగా ఒక స్పెషల్ పేపర్ కింద ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది. జరుగుతుంది, ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కానీ ఒక స్పెషల్ పేపర్ కింద ఓ ఎంఈడీలోనో ఎక్కడో ఆ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే కామన్ ఇంటెలెక్చువల్ స్టాండర్డ్కి అది అవగాహనలో లేదు. అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ అంతా కామన్ మ్యాన్, కామన్ ఐడియాలజీ. మామూలుగా ఒక అతి సాధారణమైనటువంటి మానవీయ ఆలోచన విధానానికి అనుకూలమైనటువంటి విద్య సర్వజనీయము చేయబడింది. తేడా అర్థం అవుతుంది. యోగ విద్యకి దీనికి తేడా, యోగా ఇస్ అన్ ఇండివిజువల్ ప్రాసెక్షన్. ఈ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే అది అందరికీ ఉపయోగపడితేనే ఎడ్యుకేషన్. అందరికీ ఉపయోగపడదు అంటే ఇట్ విల్ నాట్ బి ఏ సబ్జెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అది ఉపయోగపడాలి మనిషి. చెప్తున్నా, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. యోగ విద్య, దానికి ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, దానికి తగినటువంటి వాతావరణం ఉన్నా లేకపోయినా 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నటువంటి ఒక చిన్న కుర్రవాడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి. భోజనం చేశాడు, చిన్న కునుకు పట్టింది, చచ్చిపోయాను అనుకున్నాడు. చనిపోయిన అనుభూతి చెందాడు. అనుభూతి చెందిన తర్వాత మరి కాలేజీకి వెళ్ళలే, స్కూల్కి వెళ్ళలే. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా? మరి వెళ్ళలే. ఇంకా ఆ ఒక్క అనుభూతి, మృత్యువు తప్పదు అని తెలిసిన తర్వాత ఇంకా మీరు ఎంత గొప్ప పని చేసినా వేస్తే అనిపించింది ఆ బాలుడికి. అది అతని మానసిక స్థితి. అది రైతా తప్ప నేను డిస్కస్ చేయటంలే. కానీ అతనికి ఎప్పుడైతే మృత్యువు అవశ్యము తప్పదు అని ఎప్పుడైతే అర్థమైందో, ఇంకో ఈ వెంపర్లాట్ అంటే ఎందుకు అనుకున్నాడో వదిలేశాడు. తక్షణాలు వదిలేశాడు. దాన్ని ఇందాక ఆ శ్లోకం చెప్తున్నారే దోసగాయని, త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన పూర్వార్కమేవ బంధనా మృత్యోర్ముచ్చీయమానం. ఇండిపోయినటువంటి దోసకాయ నుంచి ఆ మ్యాటర్ తొక్కాయ ఎలా వేడైపోతుందో, నువ్వు వేడి చేశానే అది వేడైపోతుంది. కానీ ఆ అనుభూతి అతనికి 12 ఏళ్ల వయసులో వచ్చింది. ఇంకా తక్కువ, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ ఆఫ్ ద ఏజ్. చిన్నప్పుడే వచ్చింది, 7వ క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చింది. వచ్చాక వదిలేశాడు. వదిలేసిన తర్వాత 16 ఏళ్ళు పట్టింది దాన్ని స్టెబిలైజ్ చేసుకోవటానికి. అతన్ని నానా అవస్థలు పడ్డాడు తెలుసు కదా. విరూపాక్ష కేజీలో అక్కడ 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 జీవితాలు గడుపుతూ, దోమలు పురుగులు శరీరాన్ని దొల్చిస్తూ ఉంటే, పిల్లలు ఆకతాయి వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉంటే, ఇది మైండ్. మనం సాధన చేసుకుంటున్నప్పుడు ఫ్యాన్ లేకపోతే సాధన ఎలా చేసుకుంటాము అంటారు. ఎట్లా అండి మాకు ఏకాగ్రత కుదరదు అండి. ఆ యోగా మైండ్, ద మైండ్ ఆఫ్ ద యోగి, ఏకలక్ష్యం, కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, కాంటెంప్రేషన్, 3 పదాలు ఉన్నాయి పతంజలి యోగ సూత్రాలని. ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 కలిస్తే సంయమనము అంటావు. పతంజలి యోగ సూత్రాల భాష ఇది. మనం ఆ భాష ఉంచుదాం. ఇంకంటే ఒక యోగి చెప్పినటువంటి డెఫినేషన్స్కి మనం మళ్ళీ ఇంగ్లీష్ పర్యాయ పదాలు వాడుకోవాల్సిన కర్మ మనకి లేదు. వాళ్ళకైతే వాళ్ళకి మా అర్థం కాదు కనుక మనం ఆ టెక్నికల్ వర్డ్స్ వాడతాం, ధారణ, ధ్యాన, సమాధి. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నారు మాస్టర్? నేను అడిగిన 3 ప్రశ్నలకి జవాబు ఇది అసలు. ఆ జవాబు అక్కడ లేదు. మీకు పేపర్ లీక్ అయిపోయినా ఆన్సర్ వచ్చేసిన ధారణ. మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ధారణ. ధారణ అంటే ధీమహి అనే పదం అన్నా, ధారణ అన్నా ఒకటే. నేను ధారణ చేస్తున్నాను ధీమహి. ధారణలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ధారణలో కాన్సన్ట్రేషను అక్కర్లేదు, ధ్యానము అక్కర్లేదు, సమాధి స్థితి అక్కర్లేదు. మోడర్న్ ఎడ్యుకేషను ABCDలు నేర్చుకున్నటువంటి పిల్లవాడు ఈ ధారణ స్థితిలో ఉన్నాడు. వాడు మళ్ళా ఈ పతంజలి యోగ సూత్రాలలో ధారణ వరకు నేను మళ్ళీ ప్రయత్నించాలి అనే అపోహలో ఉండకండి మీరు. యు ఆర్ ఆల్రెడీ దేర్, యూ హ్యావ్ రీచ్డ్ ద స్టేజ్ ధారణ స్థితి. అది అవగాహన చేసుకుంటే చాలు మనం ఈస్ట్ అండ్ వెస్ట్ మీటింగ్ లో ఇది అర్థం అవ్వాలి మనకి. పూర్వకాలపు యోగులు ఏకైకంగా రోమన్స్ ఎగ్జాంపుల్ ఇస్తూ ధారణ గురించి చెప్పాను నేను. ఏమని ధారణ చేశాడు 7వ క్లాస్ చదువుతున్నప్పుడు, ఈ మృత్యువు నాకు తప్పదు, మృత్యువు తప్పదు అన్నప్పుడు అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు అని వదిలేశాడు. వదిలేసిన తర్వాత నిరంతరము ధ్యానం మీద ధ్యానం చేశాడు. ఎంతవరకు ధ్యానం చేశాడు? సమాధి వచ్చేంత వరకు. సమాధి అంటే ఆ ధ్యాన స్థితి వాడిది అయిపోవాలి. ఈ ధ్యాన స్థితి కూడా ఈనాడు గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు వచ్చే వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళు ధ్యానం గురించి ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ రెండు విషయాలు మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటే తప్ప నా క్లాసెస్ కి మీరు ఉపయోగపెట్టుకోలేరు. 5 ఏళ్లలో మిమ్మల్ని అమృతత్వం వైపు తీసుకెళ్తాను అని నేను గ్యారంటీ ఇచ్చుకున్నప్పుడు షార్ట్ కట్ చెప్పాలి నేను మీకు. మీరు మళ్ళీ నేను ధారణ చేస్తాను ధ్యానం చేస్తాను అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ అది నేర్చేసుకుని ఉన్నారు. గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చినటువంటి వాళ్ళు ధ్యాన సిద్ధి పొందినటువంటి వ్యక్తులే. ఫస్ట్ క్లాస్ వస్తే ధ్యానంలో ఫస్ట్ క్లాస్ ఉన్నట్టే వాళ్ళకి, సెకండ్ క్లాస్ వచ్చి ఉంటే ధ్యానంలో సెకండ్ క్లాస్ వచ్చినట్టే. అది అవగాహన చేసుకోండి. అంతేత పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాని ఇవి 7 విడిపోయాయి. ఎందుకంటే ధారణ ధ్యాన వచ్చింది అంటే కింద అయిపోయినట్టేగా, మళ్ళీ అది చేస్తూ కూర్చోవద్దు మీరు. ఇది బాగుందండి, ఇవాళ నుంచి మేము ఆసనాలు మానేస్తాం, యమ నియమాలు మానేస్తాం, కుదరదు. అవి ప్రాక్టీస్లో ఉండాలి, కానీ అది ప్రాక్టీస్ చేయటం మీ లక్ష్యం కాకూడదు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎక్కడ నేర్చుకుంటాడు? 2వ క్లాస్లోను 3వ క్లాస్లోను. నాయన నువ్వు ఇంకెక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని టీచర్ చెప్పాడు. ఎందుకు చెప్పుకుంటాడు టీచరు ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదని? వాడు ఐన్స్టీన్ లాంటి మహా బండవాడైనా అంటాడు. ఐన్స్టీన్కి దండం పెట్టించాడు వాడు మ్యాథమెటిక్స్ టీచర్. నేను నీకు లెక్కలు నేర్పలేను బాబు, నీ ఇంటికి పో అన్నాడు. ఫోన్ అన్నాడు చేయి పట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, బాబు వీడు రేపు స్కూల్కి వస్తే నేను స్కూల్ వదిలి వెళ్ళిపోతా, వీడికి నేను మ్యాథమెటిక్స్ నేర్పలేను అంటే, అప్పుడు అమ్మ అప్పుడు చిన్న క్లాసులు వాటికి కూడా ప్లస్ పోస్ట్ అవి వచ్చేవి, డిగ్రీలు అవి ఉండేవలసిన అవసరం లేదు ఐన్స్టీన్ కాలంలో. అంటే పేటెంట్స్ ఆఫీసులో డిస్పాచ్ క్లర్క్ కింద ఉద్యోగం ఇచ్చించారు. డిస్పాచ్ క్లర్క్ అంటే తెలుస్తుంది, వచ్చిన ఉత్తరాలు నోట్ చేసుకోవటం, బయటకు వెళ్ళను అంతే ఆ పనే. అంటే అలాంటి మేధావైనా అయి ఉండాలి. అంటే వాడికి లెక్కలు నేర్పలేక దండం పెట్టేసైనా నీకు లెక్కలు అచ్చాలు అక్కర్లేదురా అని ఉండాలి. లేకపోతే ఏమై ఉండాలి, ఇంకా కిషోర్ చెప్తున్నట్టు వాడికి వచ్చేసి ఉండాలి బాగా నోటికి. సరే వాడికి బాగా నోటికి వచ్చేసాయి, ఇంకా నీకు లెక్కలు అవసరం లేదు అన్నాడు. అవసరం లేదు అనుకుని వాడు లెక్క ఎక్కాలు మర్చిపోయి అన్నాడు అనుకోండి, ఇంకా దాన్ని పట్టించుకోడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది వాడికి మ్యాథమెటిక్స్లో? అంచేత యమ నియమాలు ఆసనాలు ప్రాణాయామాలు ధారణ ధ్యానం మీకు అవసరం లేదు అంటే అర్థం ఏంటి, దాన్ని ఉపయోగించుకునే స్థాయికి మీరు వచ్చేశారు అని అర్థం తప్ప మానేయాలి అని కాదు. ప్రతిరోజు వాటి అవసరం ఉండాలి మీకు, ప్రతిరోజు వాటి అవసరం ఉంటుంది. అష్టాంగ యోగ విధానంలో ప్రతి చోట యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగాలు ఉపయోగపడతాయి. పరీక్షకు వెళ్తున్నాను నేను, అంచేత నా కళ్ళని చేతిని మాత్రమే పంపిస్తాను పరీక్షకి. మిగతా ఇంద్రియాలు ఇంట్లో ఉంటే ఏదో కూడా వాటిని మూసుకెళ్తే ఎందుకు అంటారా మీరు? అన్నా వినో, మీరు పరీక్షకు వెళ్తున్నప్పుడు మిగతా ఇంద్రియాలని అంగాలని ఉపయోగించుకోకపోయినా చచ్చినట్టు మీతో పాటు ఉంటాయి. పరీక్ష రాస్తున్నప్పుడు మీరు చేతిని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు, కంటిని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు, అది వేరే విషయం. అలాగే ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు జీవితంలో 8 అంగాలు తుల్యం, ప్రతి చోట ఉంటాయి. వాటిని నేర్చుకోవటమే మానవ జీవితం యొక్క పరాకాష్ఠలో. మీకు నేను ఈనాడు చెప్తున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 7 స్థితులు దాటించదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సమాధి. ఆ సమాధి స్థితిలో కూడా 8 రకాలైనటువంటి సమాధి స్థితులు, గురుదేవులు అయితే 22 రకాలైనటువంటి సమాధి స్థితుల గురించి చెప్తూ ఉంటారు. అందులో కూడా బేసిక్ సమాధి స్థితి మీకు వచ్చేసింది కవితర్క సమాధి. కవితర్క సమాధి స్థితి అనే దాంట్లో ఈనాడు అందరూ ఉన్నారు. వాడికి డిగ్రీ ఉందా డిగ్రీ లేదా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకట ఈనాడు ఈ క్లాసులో మీరు ఈ విద్యనే ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఎంఎస్సీ చదివేసిన తర్వాత నేను మళ్ళీ 5వ క్లాస్ చదువుతానని ఎవడైనా అంటే ఏమంటామండి? అలాగే సమాధి స్థితికి, సమాధి స్థితిలో జాయిన్ అయ్యే స్థితిలో ఉన్నటువంటి మీరందరూ కూడా నేను మళ్ళీ ఆసనాలు ఇస్తున్నానండి, నేను మళ్ళీ ప్రాణాయామాలు ఇస్తున్నానండి అంటే గురువులకు ఎలా ఉంటుంది? అసలు వీడికి అర్థమవుతుందా వీడు ఏం మాట్లాడుతున్నాడు? కానీ సమాధి స్థితికి వాడు వెళ్ళాలి అంటే ఇవంతా అవసరమే వాడికి, ఇవంతా లేకుండా వెళ్ళాడు అక్కడికి. కానీ ఇవంతా అయిపోయాయి ఇదివరకు జన్మల్లో, ప్రీవియస్ బర్త్స్ లో. ఈ అవగాహన ఉన్నవాళ్ళు ఈ క్లాస్కి అర్హులు, ఈ అవగాహన లేని వాళ్ళకి నేను ఎంత చెప్పినా వేస్తాను. అంటే క్లాస్లో ఉండాలా ఉండక్కర్లేదా నేనేం నిర్ణయించుకోకర్లేదు, మీ మానసిక స్థితి నిర్ణయిస్తుంది. తదితరక సమాధి స్థితి వరకు మేము వచ్చేసాము, ఇంకా ఆ సమాధి స్థితి గురించే మేము ఎన్నుకోవాలి. దాని గురించి ఇంకా ఈ రోజు నుంచి పాటుపడతాము అనే నిర్ణయం తీసుకోగలిగేటటువంటి వాళ్ళు గ్యారంటీకి 5 ఏళ్లలో సమాధి స్థితి ఎదుగుతారు. గ్యారంటీ, అందులో డౌట్ ఏం లేదు. 5 ఏళ్లు కూడా అవసరం లేదు. తీవ్ర సంవేగాన ఆసన్న అంటాడు పతంజలి. తీవ్రమైనటువంటి ఆ కోరిక ఉంటే ఈ క్షణంలోనే వెళ్ళిపోవచ్చు. అది మన స్టేటస్, అది అవగాహన చేసుకోండి. నా క్లాసెస్కి ఫండమెంటల్గా మీకు ప్రిపరేషన్ ఉండాలి, ఈ మానసిక స్థితి ఉండాలి. మనము ఈ యమనియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఉపయోగించుకోగలము. దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్. ఎక్కడ వాసన ఇస్తాను? ఏదో కాల్తో నాపండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్లాస్టిక్ కవర్ కాదు. మరి అంత కేర్లెస్ గా ఉంటాయట. సమాధి స్థితి అంటే టోటల్ అవేర్నెస్. మేము ఏకాగ్రంగా మీ మాటలు వింటున్నాం కదా, ఆ వాసన చూడలేదు అంటే అట యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇన్ ఆల్ ప్లేన్స్. ఇదే నేను 3 ప్రశ్నలు వేశాను నేను మీకు, నేనే జవాబు చెప్పుకున్నా. ఎందుకంటే మీకు పేపర్ లీక్ అయిపోయింది అని తెలిసాక, ఒకవేళ నేను మీరు చెప్పిన జవాబు తప్పు అన్నాను అనుకో, పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి, డౌన్ డౌన్ పుస్తకంలో ఆన్సర్ కరెక్ట్గా లేకపోతే బాగా తప్పే ఉంది. ఇంత గొడవ ఎందుకు టీసీకి వస్తున్నాయి, డౌన్ డౌన్ ఇవంతా అనుభవించను అన్నీ కనుక నేనే జవాబు ఇచ్చేసుకుంటాను. అంటే మొదటి ప్రశ్న ఏ విషయాన్ని మీకు గుర్తుందో ఆ ప్రశ్న ఉడగించలేదా? మానవ జీవితం యొక్క విశిష్టత ఏమిటి? విశిష్టత ఏమిటి అంటే సవితర్క సమాధి స్థితిలో ఈనాడు మొత్తము మానవ జాతి ఉన్నది. దాని విశిష్టత పతంజలి యోగ సూత్రాలు చదివిన మీకు తెలుసు కదా అది ఎంత గొప్ప స్థితి. అంత గొప్ప స్థితిలో మీరు ఉన్న అన్ఫార్చునేట్ సిస్టమ్ ఏంటి అంటే, ఈనాడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టము మిమ్మల్ని ఆ డైరెక్షన్లో తొయటం లేదని చేత మీకు మతిమరకు వస్తుంది. ఇంచేత మన క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముందు ఆ స్థితికి మీరు తొందరగా చేరుకోవడం, మర్చిపోయిన స్థితికి స్మృతి లబ్ధ. అంచేత మీరు సాధనలు గందరగోళంలో పడబాకండి. జీవన దేవతకి సాధన అనేటటువంటి దాంట్లో గురువుగారు ఇచ్చినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీకు మీ జీవితం యొక్క గొప్పతనం అర్థం అవ్వాలి. ఇవాళ ఆల్రెడీ ఇది సమాధి స్థితి, బట్ ఇట్ ఈస్ ఎ సవితర్క సమాధి స్థితి. సవితర్క సమాధి స్థితి నుంచి నిర్వితర్క సమాధి స్థితికి వెళ్ళాలి, దాని తర్వాత సవిచార సమాధి స్థితికి వెళ్ళాలి, దాని తర్వాత నిర్విచార సమాధి స్థితికి వెళ్ళాలి, దాని తర్వాత సస్మిత సమాధి స్థితికి వెళ్ళాలి, దాని తర్వాత ఆ అస్మిత సమాధి, అస్మిత ఆ అస్మిత సమాధి స్థితికి వెళ్ళాలి. ఆ తర్వాత సరే ఇంకా ద రెయిన్బో సమాధి అంటాడు జ్వాలాకుల్. ఆ మాట నాకు చాలా నచ్చింది, అందువల్ల ఆ మాటే వాడతా. హిందీ సంస్కృతంలో ఉన్న మాట ధర్మ మేఘ సమాధి అంటారు. దాన్ని లాస్ట్ సమాధి ఏంటి అంటే ధర్మ మేఘ సమాధి. ఆ ధర్మ మేఘ సమాధికి జ్వాలాకులు ఇచ్చిన ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అంటే రెయిన్బో. మేఘాలలోంచే కదా, మేఘాలలో ఉన్న బిందువులోంచి సూర్యకిరణం వచ్చినప్పుడు ఆ రెయిన్బో అనిపడుతుంది. ఐ ప్రిఫర్ దట్. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మాటలు మనకి ఎక్కువ అర్థం అవుతాయి. అంచేత మన లక్ష్యము అది. ఏంటి లక్ష్యము? సవితర్క సమాధి టు రైట్ స్టేజెస్ ఏంటి అంటే, సవితర్క నుంచి నిర్వితర్క సమాధి. సవితర్క సమాధి అంటే ఏంటి? మీకు లాజిక్ తో కన్విన్స్ చేస్తే మీరు ఒప్పేసుకుంటారు. ఈ కాలంలో తర్క ఉండాలి, లాజిక్ ఉంటే ఒప్పేసుకుంటారు. మీరు ఇది ఇందువల్ల 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 మీరు ఇది చెయ్యాలి అంటే ఒప్పేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? లాజిక్ లెస్. నిర్వితర్క అంటే లాజిక్ లేకుండా ఉండాలి. సిద్ధి సాయి ఆ నిర్వితర్క సమాధి స్థితికి కారణం శ్రద్ధ సబూరి ఉంటే చాలు. యూ హ్యావ్ పేషెన్స్, యూ హ్యావ్ సెయిట్. ఇక్కడ తర్కం లేదు. సెయిట్కి తర్కం ఉంటుంది, నేను నమ్ముతున్నాను. నమ్మను అని ఎవడైనా అంటే వాడిని చావగొడతాడు వీడు. ధర్మయుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ దే ఆర్ బేస్డ్ ఆన్ సెయిట్. చేసే తప్ప ఓ క్రిస్టియన్ ఏమంటాడు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రీవియస్ బర్త్, ఓ ముస్లిం ఏమంటాడు అంటే నాకు పూర్వజన్మల గురించి నమ్మకం లేదు, నమ్మకం లేదు. హిందువు ఏమంటాడు, ఖచ్చితంగా నాకు పూర్వజన్మల గురించి నమ్మకం ఉంది. ఇద్దరికి నమ్మకాలే, యు డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ టు కన్ఫర్మ్ ఇట్. ఫెయిత్ నిర్వితర్క సమాధి, అది సమాధే. కానీ అందులో యు డోంట్ హ్యావ్ ఏ ర్యాషనల్ ఎక్స్ప్లెనేషన్, అది మనకుంది. వీ హ్యావ్ అవర్ ఓన్ ఫెయిత్, హిందువుగా ఉండే నమ్మకాలు మనకున్నాయి, ముస్లింగా ఉండే నమ్మకాలు కొంతమందికి ఉంది, క్రిస్టియన్గా ఉండే నమ్మకాలు కొంతమందికి ఉన్నాయి. అంచేత మనము సవితర్క నిర్వితర్క సమాధుల మధ్య ఊగుతూ ఉంటాం. ఇంకా ఇక్కడ నుంచి శ్రీరామ శర్మాచార్య కాన్సెప్ట్ వస్తుంది, సవిచార నిర్విచార సమాధులు. అది దంట హార్ట్ రివల్యూషన్, విచార క్రాంతి అని ఆయన పేరు పెట్టాడు. పేర్లు ఎందుకు మారుస్తారు గురువులు అంటే, పాత పేర్లు పెడితే మరి తెలుసులే అంటారు, వచ్చిన పెద్ద కూడా అది మీకు తెలుసులే అంటే ఏం తెలుసు, గొడవ లేదు. పాత పేరు అందుకు మారుస్తారు గురువులు, తప్పు కాదు అది. కొత్త పేరు పెడితే మీరు వింటారు. ఆసనాలు అంటే ఆసనాలు అంతా మాచింది కదా, సస్టైన్డ్ బాడీ మేనేజ్మెంట్ అన్నాడు ఒకడు ఆసనానికి. సస్టైన్డ్ అంటే ఒక పోజులో శరీరాన్ని మేనేజ్ చేయటం. ఇదేదో కొత్తగా ఉందని ఎంతమంది నేర్చుకుంటారో గ్యారంటీ ఇస్తానండి, మీరు ఆసనాలను పేరు పెట్టకండి దాన్ని. సస్టైన్డ్ బాడీ మేనేజ్మెంట్ ఇంకా కావాలంటే ఇంకా ఇది. అందువల్ల పేర్లు మార్చాల్సి వచ్చింది శ్రీరామ శర్మాచార్య నిర్విచార సమాధి. సరిగ్గా అమ్మా తెలుసులైనా సరే, ఏం తెలుసో దేవుడికి తెలియదు వాళ్ళకి. ఇంకంటే సవితరక నిర్వితరక సమాధి దాటలేని వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కావు. కానీ అర్థం కావు అంటే అర్థం కావా, అర్థం కాకపోయి ఉండుంటే వాళ్ళు వచ్చి చెట్టు ఉండరు. నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఎంత డిపెండ్ అవుతుంది అంటే నువ్వు రిసీవ్ చేసుకోగలిగినంత ప్లస్ ఎడ్డిక్ మోర్, అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఎప్పుడు డిపెండ్ కాదు, అసంభవం. ఇంకా ఇట్ ఇస్ ది ఓవర్ యువర్ హెడ్, అర్థం కాని విషయాన్ని మనం ఏమంటాం. కానీ మీకు అర్థమవుతుంది ఈ పదాలు నేను చెప్తూ ఉంటే, అది ఒక కాన్సెప్చువల్గా మీకు అర్థం కాకపోయినా ఒక అనుభూతి, ఒక విచిత్రమైనటువంటి భావ పరంపర మీలో వస్తుంది. సవిచార నిర్విచార అంచేత ఏ రివల్యూషన్ ఇన్ థింకింగ్ ప్రాసెస్, నాట్ ఇన్ లాజిక్ ప్రాసెస్. ఇందాక కృష్ణ గారు చాలా అద్భుతమైన మాట ఒకటి చెప్పారు, ఆలోచన సంతాన్ని కాదు. ఎవరు ఆలోచిస్తున్నారు అంటే అసలు యాక్చువల్గా ఏ ఆలోచన మీ సంతాన్ని కాదు, ఏ ఆలోచన అయినా సరే అది ఒక కాన్సెప్ట్ మీద అర్థం చేసుకోండి. మీరు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు, మీరు ఆలోచించడం లేదు. యువర్ మైండ్ ఈజ్ రివర్బరేటింగ్, మనస్సు కదిలితే నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు. ఆ ఆలోచన నాకు వచ్చింది అనుకుంటే సరిచారా, ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మధ్య నాకేంటి అంటే మీరు విచారా. ఎంటైర్ మెడిటేషన్ ఈ రెండు పాయింట్స్ మీద ఆధారపడింది. ఏం చేస్తాడు వాడు, అనేక ఆలోచనల నుంచి ఒక ఆలోచన మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, చివరికి ఆలోచన కూడా వదిలేస్తాడు, ముందుతో ముందు తీయటల్లా. అప్పుడు వాడు నిర్విచార సమాధి స్థితికి వెళ్తాడు. దాని తర్వాత సమాధి స్థితుల గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకోవటానికి వీలు లేదు, మీరు ఆ స్థితికి వచ్చాక మనం మాట్లాడుకుందాం. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, దీని తర్వాత సాస్మిత అస్మిత సమాధి స్థితులు, సా అస్మిత ఆ అస్మిత సమాధి స్థితులు మీరు చాలా ఈజీగా పొందవచ్చు. దాని మీద మీరు మనస్సు పెడితే కండిషన్ అది. దాని మీద మనస్సు పెట్టడానికి మిమ్మల్ని నేను కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమన్నా, దాని గురించి, ఈ సమాధి స్థితుల గురించి. సా సమాధి స్థితులు కామన్ ఫ్యాక్టర్ తీసేసాను. సస్మిత అస్మిత, స్మిత అంటే ఐ కాన్సెప్ట్, ఐఆమ్ దట్ ఐఆమ్ అంటాడు క్రైస్ట్, ఐఆమ్ కాన్షియస్నెస్ గురించి. ఆరింటి మీద మీరు మీ సంతకం పెట్టుకోండి. మీరు అంటల్లో నా ఉద్దేశం ఆ సంస్థలను నిద్ర లేపాలి అంటల్లో నా ఉద్దేశం ఏంటి అంటే, ఆలోచన జగత్తులోకి ప్రవేశించినటువంటి వ్యక్తి ఒంటరిగా ప్రవేశించలేడు, ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఎ గ్రూప్. ఆలోచన జగత్తులో యూ కెనాట్ బి అలోన్. నేను కమ్యూనిస్ట్ని అన్నాడు అనుకో, వాడు కమ్యూనిస్టే కానీ హీ అలోన్ ఈజ్ నాట్ కమ్యూనిస్ట్.
హీజ్ ఎ గ్రూప్.
కాదండి, ఆయన నాన్ బిలీవర్. యథావతి నేను ఎవరిని నమ్మనండి? ఆ గ్రూప్ చెందినవాడు. అది యథావతి ఎవరిని నమ్మను? అది గ్రూప్ చెందినవాడు వాడు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ కాన్షియస్నెస్, ఏ గ్రూప్ అవేర్నెస్. అంచేత సవిచార సమాధి స్థితిలో, నిర్విచార సమాధి స్థితిలో మీరు ఒంటరిగా వెళ్ళలేరు. అసంభవం అది. మీరు ఒంటరిగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాధనలన్నీ భ్రష్టపడుతున్నాయి, ఇంట్రెస్ట్ పోతుంది, మార్గస్థితులు అవుతున్నారు, యోగారూఢులు అవలేకపోతున్నారు, ఆరుఢ స్థితులు అవుతున్నారు. కారణం అదే, యు ఆర్ అటెంప్టింగ్ టు డూ ఇట్ అలోన్, విచ్ కెనాట్ బి డన్. దానికి లాజిక్లో కొన్ని విచిత్రమైనటువంటి మాటలు వాడతారు. వంధ్యాపుత్రుడు, వంధ్యాపుత్రుడు అంటే కానీ ఆవిడ పిల్ల ఇది పాజిటివ్. వంధ్యాపుత్రుడు ఎలా ఉండలేడు? ఒంటరిగా సవిచార సమాధి స్థితికి, నిర్విచార సమాధి స్థితికి నువ్వు వెళ్ళలేవు. అసంభవం అది. సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది? వాళ్ళ ఆలోచనలన్నీ పూల్ చేస్తున్నారు. రష్యాలో చెప్పినటువంటి మెండలిస్ పీరియాడిక్ టేబుల్, ఇంగ్లాండ్లో చెప్పినటువంటి న్యూటన్స్ స్పెక్ట్రమ్, జర్మన్లో షోడింగర్ వేవ్ ఈక్వేషన్స్, డి బ్రోగ్లే, ఇదంతా డిఫరెంట్ కంట్రీస్ హ్యావింగ్ డిఫరెంట్ పాలసీస్. పొలిటికల్గా డిఫరెంట్ పాలిటిక్స్ కదా, కానీ సైన్స్లో ఇవన్నీ కలిసిపోతాయి. సవిచార సమాధి స్థితి సైన్స్. అందువల్ల సైన్స్ మీద ఈ గ్లామర్ ఈనాడు ఎందుకుందంటే, దట్ ఈస్ ద నెక్స్ట్ గోల్, ఇమీడియట్ గోల్. ఇమీడియట్ గోల్ మీద అందరికీ ఇంట్రెస్ట్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అంచేత సైంటిఫిక్ థింకింగ్ ఈజ్ సవిచార సమాధి. అంచేత సవిచార సమాధి మీకు ఉందా లేదా? నేను బిఎస్సీ చదవలేదండి అదోది. బిఎస్సీ మీకు చదవక్కర్లేదు సైంటిఫిక్ థింకింగ్కి. నా ఉద్దేశంలో అసలు బిఎస్సీ లేకపోవడమే మంచిదే. సైన్స్ చదివిన వాళ్ళకి సైన్స్ పోతుంది అసలు. ఇంకేంటే సైన్స్ అంటేనే అర్థం ఏంటి అంటే థింకింగ్ ప్రాసెస్. సైన్స్ చదివిన వాడు ఆలోచన ఆపిస్తున్నాడు ఈ కాలంలో. వాడు లాజిక్ అంటలా పెట్టేస్తాడు, అది తప్ప ఇంకొక కొత్త విషయం ఆలోచించలేడు వాడు. అది వదిలేద్దాం మనం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమింగ్ ఆన్ సైన్స్. కానీ సవిచారాలో గ్రూప్ ఆస్పెక్ట్స్ అర్థమయ్యాయా మీకు? అది రెండో క్వశ్చన్కి ఆన్సర్. రెండో క్వశ్చన్ ఏమి అడిగాను నేను? గ్రూప్లో వెళ్ళవలసినటువంటి వ్యక్తి స్వార్థంగా ఆలోచించగలడా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. అది అసలు సైన్స్ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఆ స్వార్థం లేకపోవటే. వాడికి వచ్చినటువంటి డిస్కవరీస్, వాడికి వచ్చినటువంటి అనుభూతులు కుక్అప్ చేయకుండా, ఫ్రేమ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు ఆలోచనని. అందరూ అందరికీ చెప్పేసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. కనుకనే ఆ సవిచార స్థితిలో, సవిచార సమాధి అన్నా సైన్స్ అన్నా ఒకటే. దేర్ ఆర్ సినానిమ్స్ అంటే గుర్తుంచుకోండి. సైన్స్ అంటేనే అర్థము సవిచార. సవిచార అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు? గ్రూప్. గ్రూప్ లేదు. అందుకు నేను మీకు, మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆరు చక్రాలకి సంబంధించిన సైంటిఫిక్ గ్రూప్స్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ పరంపరలో ఎన్నుకున్నా నేను. కొంచెం మీరు ఆలోచించగలిగితే ఏ చక్రానికి ఏ గ్రూప్ వర్తిస్తుందో తెలుస్తుంది. అందులో నాకు మూలాధార చక్రం అక్కర్లేదండి, మిగతా చూసుకుంటాను అన్నాడు అనుకోండి ఎవడైనా వాడి లైఫ్లో. రెండు ఇంద్రియాలు ఎగిరిపోతాయి వాడికి, ఒక జ్ఞానేంద్రియ ఎగిరిపోతుంది అంతేగా. అంచేత వాడు ఏమవుతాడు? అంగవైకల్యం కలిగిన వాడు అవుతాడు. అంచేత ఈ గ్రూప్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే మీరేమీ అభివృద్ధి చెందరు. అంచేత మాస్టర్ దాంట్లోనే మేము ఉంటాం, ఇదన్నీ చేస్తే నా దాంట్లో ఉంటారు. ఇదేది చేయలేదనుకోండి, నా దాంట్లోకి రాలేదు. కానీ ఇది కష్టమైంది కాదు, నేను చెప్తున్నది మీకు అర్థం చేసుకోండి. ఇట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. మీరు గుర్తించడమే కావాలి, స్మృతి లబ్ధవా. అంతకంటే ఏమీ చేయక్కర్లేదు. మీరు మీకు అర్థమవుతే చాలు, అంతకంటే చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ అర్థమైతే అయిపోయింది అది. అంతే ఇవాళే వెళ్ళిపోతారేమో మీరు సమాధి స్థితిలోకి. కొంచెం అవగాహన చేసుకోండి. వెళ్ళిపోయారు అంటే ఏంటి ప్రూఫ్? మీలో మూడు శక్తులు ప్రత్యేకత అవ్వాలి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత మీలో వస్తే సమాధి స్థితికి మీరు వెళ్ళేది. టెస్ట్ అది. లేకపోతే జస్ట్ మీరు సెట్ చేసి వదిలేశారనమాట. ఇప్పుడు కరెంట్ కనెక్షన్స్ ఒకసారి ఫోన్లో కరెంట్ పోతుంది, గుర్తున్నప్పుడు ఏం చేస్తారు? కలపట్టుకుని బాగా ఉంటాం. ఎప్పుడో ఒకసారి వెలుగుతుంది మండిపోతుంది. అలాగనమాట అలాంటి స్థితి మీకు ఈ రోజు నుంచే రావటం మొదలెడుతుంది. దాన్ని నిలుపుకోవటానికి ట్రై చేయండి. అది మూడో ప్రశ్న ఆన్సర్. ఈ ఆన్సర్ మీలో ఎవరు ఇవ్వగలిగి ఉండేవారు? అంతేత ఏం చేయాలి? సామూహికంగా అందరినీ బయటికి పంపించేది. అప్పుడు క్లాస్ తీసుకోవటానికి నేనేం చేయాలి? నేను బయటికి రావాలి. అంతేత మనం ఉపాయించడానికి వద్దాం. మనం అందరం ఇక్కడే ఉందో, నేను క్లాస్ చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. కానీ ఇది అర్థం చేసుకోండి, ద బెస్ట్ ఆఫ్ ఇట్. దాన్ని గురువు గారు ఏమన్నారు అంటే, నీ లైఫ్నే ఒక సాధనగా మలుచుకోవాలి. యువర్ లైఫ్ ఈజ్ ద గాడ్, జీవన్ దేవత సాధన. ఆ వర్డ్స్ మనకు నచ్చం. అందుకే కృష్ణ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అంటే, ఓ మోడర్న్ అందమైన పేరు దానికి వెతకండి. ఆసనాలకి ఏంటది ఫస్ట్ ఇంటి బాడీ మేనేజ్మెంట్ లాగి, ఏదైనా మీరు చేయాల్సింది మాత్రం అదే. అంతేత విషయం మీరు అర్థం చేసుకోండి, పేర్లు మీరు పెట్టుకోండి. H³, H³, O³ అదిగో ఓకే. ఏదైనా చెప్పండి. అంతేత మూడు క్వశ్చన్లు మీరు ప్రతిరోజు రిపీట్ చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా, ఇంకా నేను చెప్పిన ఈ కర్మకాండాన్ని మాత్రం మీరు మిస్ కాకండి. మిస్ చేస్తే మిస్ అయిపోతారు. ఏంటి మూడు క్వశ్చన్లు? అసలు మానవ జీవితం యొక్క విశిష్టత ఏమిటి? ఈ కాలంలో పుట్టినటువంటి విశిష్టత ఏంటి అంటే, మీరు డైరెక్ట్ గా సరికార సమాధికి వెళ్ళిపోయగలిగేటటువంటి ఆర్గానిజం తో పుట్టారు. యువర్ బాడీ ఇస్ ఫిట్ ఫర్ దట్. యువర్ బాడీ, ఎవ్రీబడీ ఇస్ ఎక్కడో అబోరిజినల్ ట్రైబ్స్ లో, ఆఫ్రికాలో అసలు ఏమి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ కానీ ఇది కానీ లేనటువంటి బాడీ కూడా ఇస్ట్యూన్ పరిది. ఎందుకు ట్యూన్ అయి ఉంది అంటే, సవిచార అనేది ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్. వాడికి హ్యూమన్ బాడీ ఉందంటే ఆ కాన్షియస్నెస్ ఉన్నట్టే. ట్రైనింగ్ ఇచ్చుకోవాలి దానికి, అంతకంటే ఇంకెళ్ళే. అంచేత ఈ మానవ జన్మ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రస్తుత కాలంలో పుట్టడం. యువర్ ట్యూన్ విత్ సచ్ ఏ బాడీ టెంపర్మెంట్. ఆ బాడీ టెంపర్మెంట్ తో మీరు పుట్టారు. ఇక్కడ మన గొప్ప మనం చెప్పుకోవచ్చు, భారతీయులుగా పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ జీన్స్, ఆ ఋషుల జీన్స్ ఉందే, అది ఎప్పుడు భారతీయ శరీరంలో ఉంది, ఎప్పుడు ఉంది. కానీ ఈ మధ్యన ఈస్ట్ వెస్ట్ కలయిక అవసరం కనుక కొంతకాలం పాటకి డార్మెంట్ చేశారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచే అది ఆ కండిషన్ పోయింది. ఇట్ ఈస్ నో అగైన్ యాక్టివ్. దాన్ని ఏమంటామంటే డిఫాల్ట్ ఉంటుందంటారే మన కంప్యూటర్లో. కంప్యూటర్ కొంతమంది తెలుసు కదా. అంటే డిఫాల్ట్లో వాళ్ళు ఏం చేశారు అంటే, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ అని పెట్టుకున్నారు. August 15, 1947 నాడు మళ్ళీ దాన్ని టెక్స్ట్ మార్చారు. స్వాతంత్రం వచ్చేసింది మీకు. ఇందులో రెండో క్వశ్చన్ ఏం చెప్పాను నేను మీకు, దానికి రీజన్ నేను చెప్పాను కదా. ఏం చెప్పాను నేను? అవిచార ఆలోచనల ప్రపంచంలో జీవించగలిగే వాడికి ఇండివిజువల్ ఆలోచనలు ఉండవు. అసంభవం, ఇండివిజువల్ ఆలోచనలు ఉండదు. కానీ నువ్వు రెండు పనులు చేయొచ్చు. మాస ఆలోచనలకి లొంగిపోయి అందరూ ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచిస్తూ అదే కరెక్ట్ అనుకుని జీవిస్తావా? లేదు అంటే సమ్ హయ్యర్ ప్లేన్స్, సమ్ ఐడియాస్ ఆర్ కమింగ్ డౌన్, ఆ ఆలోచనలకి స్పందిస్తావా? మీ దగ్గర రెండే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మూడో ఆల్టర్నేటివ్ లేదు మానవ జాతి. దేర్ ఇస్ నో అదర్ వే. ఐదర్ యూ లివ్ విత్ మాస్ కాన్షియస్నెస్, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం, డబ్బు, ఇల్లు, ఇది ఉంటే నువ్వు సుఖంగా ఉన్నట్టు లెక్క. అది ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నట్టు నాకు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే అది అందరూ ఉన్నవాళ్ళందరూ బాబాల దగ్గరికి వెళ్తున్నారు. పవర్ ఉండి ప్రెసిడెంట్షిప్ అది ఉన్నవాళ్ళు బాబాల దగ్గరికి వెళ్తున్నారు. సాధారణ పురుషులే కాదు, సాధారణ స్త్రీలే కాదు వాళ్ళు కూడా. అంచేత మీరు అనుకుంటున్నవి మాస్ థింకింగ్, మీరు మాస్ థింకింగ్ కి లోన్ అయిపోయారు. అంచేత పక్కవాడు ఏమనుకుంటాడో మా దగ్గరికి, నేను చాలా సార్లు నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పాను, కానీ ఆ మాస్ హిప్నటిజం, మాస్ ఆలోచన ధారలు మీ మీద ఎలా పనిచేస్తాయి? పక్కవాళ్ళు అడుగుతున్నారండి మీ అమ్మాయికి పెళ్లి ఇప్పుడు చేస్తారు. వాళ్ళే అడుగుతా, పక్కవాళ్ళు అడుగుతున్నారన్న క్యాప్షన్ నాకు ఎందుకు చెప్పడం? మాస్టరు, పక్కవాళ్ళు అడుగుతున్నారండి మీ అమ్మాయికి పెళ్లి. నువ్వు అడగొచ్చు కదయ్యా, మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు చేయించు మాస్టర్ అని. అంటే ఏంటి, యువర్ హిప్నటైజ్డ్, మీ భాష చెప్తోంది ఇది నా కోరిక కాదు అని. మీకే అర్థం అవటం లేదు, మీ భాష కరెక్ట్గా చెప్తుంది. ద లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ మాస్ హిప్నటిజం, నా కాలికి నొప్పి ఉంది అంటావు కానీ ఫీలింగ్ ఏంటి, నీకు నొప్పి ఉందని. మాస్ హిప్నటిజం, నువ్వు నోట్తో చెప్పేది ఏంటి, నీకు నొప్పి ఉందని చెప్పావు. నా కాలు నొప్పి పెడుతుందో, నా తల నొప్పి పెడుతుందో, అప్పటికే నేను నవ్వుతో చెప్తా ఉంటా, తల తీసి పక్కన పడేయాను. ఎలా పడే, అసలు నువ్వు తల్లో ఉంటే కదా నేను. మేము ఇప్పుడు ఇదేదో డూరు 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 అంత మొదలెట్టింది అనుకోండి, స్విచ్ ఆఫ్ చేసేస్తాం. స్విచ్ ఆఫ్ చేసేస్తే నువ్వేమవుతావు, నేను బాగానే ఉంటాగా. కానీ మనకి ఎంత భయం, స్విచ్ ఆఫ్ అయిపోతే నేను పోయాను. మాస్ హిప్నటిజం, మాస్ హిప్నటిజమే అది. జ్వాలాకుల మహర్షి ద గ్రేట్ అడ్వెంచర్ బెట్ అని ఒక పుస్తకం రాశాడు, కానీ గరుడ పురాణం మొత్తం అదే. ఆ గరుడ పురాణం మనం చదవం, ద గ్రేట్ అడ్వెంచర్ బెస్ట్ అంటే కనీసం పేరైనా వింటాం మనం. కానీ అందులో రాసినది చదివితే మనకి, నాకు మాత్రం చాలా కోపం వచ్చింది జ్వాలాకుల మీద. యు డై బికాజ్ యు ఆర్ హ్యాబిట్యుయేటెడ్ టు డై. నీకు చాలా ఎందుకు వస్తుందిరా నాయన అంటే, నేను చచ్చిపోయి అలవాటైపోయిన ఏం చేస్తావు, చచ్చిపోవాలంటే. ఇట్ ఈజ్ యువర్ హ్యాబిట్ టు డై. అలవాటు మార్చుకుంటే ఆ అలవాటు మళ్ళీ మిమ్మల్ని బాధించదు కదా. అంచేత చచ్చిపోయే అలవాటు కనుక నువ్వు మానుకోగలిగితే నువ్వు చావు. దానికి ఏం సాధన చేయాలి మాస్టర్? బికాజ్ నేను మిఖలాంగ ఉదాహరణ ఇచ్చాను. నువ్వు సాధనలు ఏం చేయక్కర్లే, ఆలోచన వదులుకో. నిర్విచార, ఇందాక సవిచార చెప్పాను కదా సైన్స్, ఇప్పుడు నిర్విచార గురించి చెప్తున్నాను. నిర్విచార స్థితిలో ఉన్నవాడికి మృత్యువు లేదు. సమృత్యం తరతి, సమృత్యం తరతి, సమృత్యం తరతి ఉపనిషత్తులో 3 సార్లు రిపీట్ చేస్తాడు. ఉపనిషత్తులో రిపిక్షన్ ఉండదు, ఫార్ములాస్ అన్ని. అందులో వాడు 3 సార్లు ఎందుకు చెప్పాడని కూడా ఆలోచించాడు. అవును కూడా 3 సార్లు చెప్పుకోవాలండి అంటారు. ఎందుకు చెప్పుకోవాలో చెప్తాను, 3 క్లెయిమ్స్కి సంబంధించినవి. కానీ ఇప్పుడు క్లాస్ ఆ 3 క్వశ్చన్స్ గురించి చెప్తున్నాను నేను. మానవ జీవితం యొక్క విశిష్టత అర్థమైంది కదా. ద పినకిల్ ఆఫ్ యోగా, సమాధి స్థితి పొందటానికి అనువైనటువంటి మెకానిజం ఈనాడు ప్రతి వ్యక్తికి ఉన్నది, ఒకప్పుడు లేదు. ఇది 100 ఏళ్ల కిందట చెప్తే అర్థమయ్యేది కాదు, అసంభవం. ఇంకా ఇది అర్థం అవటం మొదలెడుతుంది. ఇంకా రాబోయే 100 సంవత్సరాల్లోనూ, 200 సంవత్సరాల్లోనూ, 5000 సంవత్సరాల్లోనూ, ఇది డిపెండ్స్ ఆన్ ది మాస్ థింకింగ్. ఆలోచన విధానంలో మార్పు రావాలి. థాట్ రివల్యూషన్ అన్నారు అందుకే గురువు గారు. దాన్ని ఆ ఆలోచన విధానంలో ఇతరులలో మార్పు రావాలని వీడు ఎప్పుడు గొడవ పెట్టాడే తప్ప వీడిలో మార్పు తెచ్చుకోడు. నువ్వు మారితే నీ ఆలోచనలు ఖచ్చితంగా ఇతన్ని మారుస్తాయి. కానీ నువ్వు మారకుండా నీ ఆలోచనలు ఏవైనా ఉంటాయి అవన్నీ మార్చడానికి. నీకున్నటువంటి ఆలోచనలన్నీ గ్రూప్ ఆలోచనలే, నీ ఇండివిజువల్ ఆలోచనలు ఏం లేవు. అందుకని ఫార్ములా ఇచ్చారు గురువు గారు, నువ్వు మారితే నీకు మారుతుంది. ఫార్ములాలు అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల నేను ఇచ్చినటువంటి ఈ విశేషమైనటువంటి మహాకాల చక్రవర్తి యంత్ర విధానంలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా చాలా సైన్స్ల, చాలా చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నేను నేర్చుకుంటాను అని మీరు ప్రతిసారి నొక్కి వక్కానిస్తూ ఉంటారు. మీరు ఇంటి దగ్గర చేసుకుంటున్నప్పుడు కూడా అది దాటేయకండి, అది రిపీట్ చేస్తూ ఉండండి. ఆ రిపీటేషన్ ఏం గ్రూప్గా ఎఫెక్ట్గా వస్తాయి. మాస్ థింకింగ్ నేను చెప్పాను, నువ్వు ఏం ఆలోచించినా నీ ఒక్కరి సొంతం కాదు. నీ ఒక్కడి సొంతం నువ్వు పెట్టుకోలేవు, ఇంపాసిబుల్. అది అది కలిసిపోతుంది అది. అంచేత నేను స్వాధ్యాయాన్ని చేసుకుంటాను ప్రదర్శన చేసుకున్నప్పుడు అన్నారు అనుకోండి. నువ్వు స్వాధ్యాయం చేస్తావో చేయవో వేరే విషయం, కానీ ఆలోచన అడిగేయండి ప్రపంచాన్ని. 2వ ప్రదర్శన చేస్తున్నప్పుడు నేను సంయమాన్ని పాటిస్తాను. నువ్వు పాటిస్తావు పాటించావు, ఆ ఆలోచన ప్రపంచాన్ని జరిగింది. నేను 3వది ఏంటి, మీరు చెప్పి ఒప్పుకోను. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు, యజ్ఞంలో కూర్చున్న వాళ్ళు ఏదైనా విన్నారా? వినలేదు అంటే అర్థం ఏంటనమాట, మీరు సవిచార సమాధి స్థితిలో వినలేదు. సవిచార అంటే అర్థమవుతుందే మీకు ఆ భావం, ఆ పదానికి అర్థం తెలుసుకోండి. సవిచార అంటే యువర్ విద్ ది థాట్, ఆ థాట్తో ఉంటాం సవిచార. నిర్విచార అంటే ఆ థాట్ లేకుండా ఉండేది, అంతే కదా అర్థం. ఇంకా 3వది ఏంటి, స్వాధ్యాయము, సంయమనము, సాధన. 4వది కాదు, 4వది సేవ కాదు, 4వది ఖచ్చితంగా సేవ కాదు. తప్పు చెప్తున్నానా? గ్రూప్ కాన్స్ట్రక్షన్ ఇస్తేగా ఖచ్చితంగా సేవ కాదు, నాకు డౌటే లేదు. 4వది ఏమిటి, స్వాధ్యాయము,
రెండోది సంయమనము. మరి అది వదిలేసేసండి. వైజ్ఞానికి మాట మీరు చెప్పలేదుగా. అదే మీరు అలా అనుకుంటారనే ఆ మాట నేను స్ప్రెస్ చేసి బయటికి లాగా సవిచార సేవ సరిపోదు. సైంటిఫిక్ సేవ చేయటం నేర్చుకోవాలి. ఇందాకే నేను చెప్పాను సైన్స్ అంటే ఏంటో. మీరు అనుకునే సైన్స్ స్పిరిచువల్ సైన్స్ కాదు. ఇందాక చెప్పాను కదా సైన్స్ అంటే ఏమిటి. సొంతమైన ఆలోచన మీద ఏది లేదు, మీకున్న ఆలోచన ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో మీకు వచ్చినటువంటి ఆ విషయం మీద సవిచార ఆ థాట్ మీద కెమిస్ట్రీ వాడు కెమిస్ట్రీ థాట్స్ పంచుకుంటాడు, ఫిజిక్స్ వాడు ఫిజిక్స్ థాట్స్ పంచుకుంటాడు. అర్థమైందా? అది సైన్స్ అంటే సవిచార. రకరకాల థాట్స్ ఉన్నాయి, నువ్వు ఏ థాట్స్ పంచుకుంటావు? డిఫైన్ చేయండి. అది వైజ్ఞానిక సేవ, సైంటిఫిక్ సేవ. ఎందులో సవిచారం ఉండాలి? సేవలో. ఫిజిక్స్లో ఎలాగైతే కామన్ ఐడియాలజీ ఉందో, ఐడియాలజీ అను నేను, ఐడియాస్. ఫిజిక్స్ ఐడియాస్ వేరు, కెమిస్ట్రీ ఐడియాస్ వేరు, అందులో మీకు డౌట్ లేవు కదా. అలాగే సర్వీస్ ఐడియాస్ని కామన్గా పంచుకోవాలి మీరు, అప్పుడు అది సైన్స్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. అది కావాలి ఇప్పుడు మనుషులకి. ఎండాకాలం వచ్చేసింది, మేము అందరికీ మంచిగా పంచుతున్నాం సార్ మాస్ చెప్పినట్టుగా. మాస్ సేవ అనమాట. అందరూ సేవ ఏమనుకుంటున్నారో దాన్ని సేవ అనుకుంటున్నాం. సవిచార సేవ కాదండి, సవితర్క సేవ. ఎండాకాలం కనుక దాహం వేస్తుంది కనుక, దాహం వేసినప్పుడు పాపం వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరిని మనుషులను అడుగుతారు. అందువల్ల నేను అసలు ఇంత తరికించి పెడతారని కూడా నేను అనుకోలేకపోతే అది సవితర్క కూడా కాదు ఆ సేవ. అందరూ చేస్తున్నారు కదా, చేస్తున్నారు అంటే అక్కడ సవితర్క కూడా లేదు. కానీ సవితర్క సేవ ఎలా అవుతుంది అంటే అది ఇలా తరికించుకుంటాను. ఏం చేయాలి? పుష్కరాలు వస్తున్నాయి, ఖచ్చితంగా క్లీన్గా ఉండదు పరిసరాలు, రకరకాల చెత్త చెదారం అది పడుతూ ఉంటాయి. అంచేత మేము 10 మందిని కలిసి ఓ పర్టికులర్ ఏరియా ఎన్నుకుని ఈ ఏరియాలో చెత్త చెదారం ఏదైనా పడితే దాన్ని క్లీన్ చేస్తాము అని నిర్ణయించుకున్నాడు అనుకోండి, ఇది వైజ్ఞానిక సేవ కాదు, సవితర్క సేవ. వైజ్ఞానిక సేవ అంటే సవిచార సేవ. ఆ తేడా మీరు డిస్టింక్షన్ ఎంత తొందరగా అర్థమవుతే అంత తొందరగా నిర్విచార సమాధికి వెళ్ళగలుగుతాడు. అంచేత ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం, అవగాహన చాలా ముఖ్యం. ఇదంతా తెలియకుండా నేను సమాధి స్థితిలో గడిపే కళ్ళు ముంచుకుంటాను అంటే జడ సమాధి స్థితిలోకి వెళ్తారు. అది సమాధే. కానీ జడ సమాధి స్థితి అని ఎందుకు అంటాము అంటే, ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడు బయటకు వచ్చాక కూడా ఇదివరకులాగే ఉంటాడు. కానీ నిర్విచార సమాధి వాటిలోకి వెళ్ళిన వాడు వెన్ హీ కమ్స్ అవుట్, హీ కమ్స్ విత్ ఎ స్పెషల్ నాలెడ్జ్. దాన్ని ఇంట్యూషన్ అంటాం. ఈ సవిచార నిర్విచార సమాధికి ఇంకో సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఇస్తా, ఎడిషన్. మరి అతనికి అదేంటి వరల్డ్ రికార్డు దేంట్లో ఇస్తారే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనకి అతనికి అప్పుడు లేదనుకుంటాగా అతను ఈ బుక్ 999 patents, 999 సైంటిఫిక్ డిస్కవరీస్ మీద పేటెంట్స్ ఉన్నాయి అతనికి. ఇంకొకటి చేసుకుంటే 1000 అయిపోయేది. అతను బల్బు కనిపెట్టాలి, కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడో నీకు తెలుసా? బల్బు అంటే ఎందుకంటే లైట్ ఉంటుంది ఒక బల్బులో, దాంట్లో ఫిలమెంట్ దేంతో తయారు చేయాలో అతనికి అర్థం కాలే. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఆయన. ఈ రకరకాల ఎక్స్పెరిమెంట్స్లో రకరకాల పదార్థాలని అక్కడ వాడాడు. తర్కించి కాదు, సరిచార. తర్కము విచారానికి తేడా ఏంటంటే, తర్కము అంటే నువ్వు ఒక లాజికల్ డిడక్షన్ చేసి ఇందువల్ల ఈ ఫిలమెంట్ ఇక్కడ వాడితే ఫలితం వస్తుంది అనుకుంటే అది సవితర్క. వీడికి తెలిస్తేగా అక్కడ ఏం వాడితే వస్తుందో. అంచేత ఇది వాడి చూద్దాం, ఇది వాడి చూద్దాం విచార, ఇది వాడి చూద్దాం, ఇది వాడి చూద్దాం, ఇది వాడి చూద్దాం అని సవిచార చేసుకుంటూ వెళ్ళేది. చివరికి ఏది వర్కౌట్ కాలేదు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకి నిద్రపోయాడు. అనుసటతో ఏం చేయాలో తెలియక నిద్రపోయి లేచిస్తున్నప్పుడు ఇతని కోటు మొత్తం డెస్క్ టాప్ మీద ఇరుక్కుపోయి ఊడొచ్చింది. కోటు మొత్తం ఊడిపోయింది. ఓకే, ఊడిపోతే ఆ దార పోగుంటుందిగా, ఆ దార పోగు వేళ్లాడుతోంది. ఇది నేను వాడలేదే అనుకున్నాడు ఫిలమెంట్గా పెట్టాడు. జరిగింది, మన ఫీజైతే కార్బన్ దమ్ అయితేనే జరిగింది కన్షేప్ లైఫ్. ఈ దార పోగు అక్కడ వాడాలి
అని అతనికి ఏ సమాధి స్థితిలో తెలిసింది అంటే నిర్విచార సమాధి స్థితిలో తెలిసింది. సైంటిఫిక్ డిస్కవరీస్ అన్ని కూడా నిర్విచార సమాధి స్థితిలోనే వస్తాయి. ఆ నిర్విచార సమాధి స్థితి మనకి నిద్రాస్థితితో సమానమే. ఏ ఆలోచన లేకపోతే మనం నిద్రపోతున్నట్టే లెక్క టెక్నికల్గా. అంచేత మీరు సైంటిస్ట్ లైఫ్ హిస్టరీ చదవండి, ఆల్ డిస్కవరీస్ వర్ మేడ్ ఇన్ స్లీప్. సైన్స్ లెక్చరర్గా నేను అథారిటేటివ్గా చెప్తున్నాను, నిద్రపోయి లేచిన తర్వాతే కొత్త కొత్త డిస్కవరీస్ వచ్చాయి ఎప్పుడైనా. కానీ అది నిద్ర కాదు, అది సవిచార సమాధి, నిర్విచార సమాధి. కానీ నిర్విచార సమాధికి ఎప్పుడు వెళ్ళగలిగాడు? ఈ సవిచార సమాధి చేసుకుంటూ వెళ్తే. కానీ ఈ సవిచార సమాధిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? అందరూ అందరికీ చెప్పుకోవాలి. అందరూ అందరికీ చెప్పుకోనటువంటి ప్రపంచంలో మొట్టమొదటిసారి పరిస్థితి ఏర్పడింది. ఎవడైనా ఎక్కడైనా నీకు వచ్చినటువంటి ఆలోచనని ఎవరికైనా కమ్యూనికేట్ ఈ కాలంలో నువ్వు చేయగలవు బికాజ్ ఆఫ్ మొబైల్. అది వచ్చింది అంటేనే అర్థం ఏంటి? నిర్విచార సమాధి స్థితికి మానవ జాతి సంసిద్ధంగా ఉన్నది. యాజ్ అబౌవ్ నీ ఐడియాస్ నువ్వు షేర్ చేసుకోగలవు ఎవరితో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ నిర్విచార సమాధి స్థితి. మీకు అది అర్థం అవ్వాలి. అప్పుడు మీరు ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ అవి ఇక్కడ నుంచి చేయించేటప్పుడు మీరు దాన్ని చాలా ఈజీగా పట్టుకోగలుగుతారు. కళ్ళు మూసి కూర్చోవడం కాదు, దాని వెనకాతన ఇంత సైన్స్ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది. అంటే ఇదంతా ఏమిటి అంటే సైంటిఫిక్ సర్వీస్ గురించి చెప్తున్నాను. సైంటిఫిక్ సర్వీస్ అంటే ఏం చెప్తాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒక వ్యక్తి ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. ఆ ఎలక్ట్రిసిటీ కనిపెట్టడం వల్ల ఈనాడు మనం ఎంత సుఖంగా ఉన్నాం. అంచేత సైంటిఫిక్ డిస్కవరీ ఈజ్ ఎ సైంటిఫిక్ సర్వీస్ కాదా? సైంటిస్ట్ ఏది కనిపెట్టినా నీకు ఉపయోగమే, అది సర్వీసే కాదనగలరా? ఏది కనిపెట్టినా వాడు నీకు ఉపయోగపడకపోవచ్చు వ్యక్తిగతంగా, కానీ సమాజంలో ఒక గ్రూప్ గ్యారంటీగా ఉపయోగం, ఒక గ్రూప్కి. అంచేత సైంటిఫిక్ సర్వీస్ అంటే అర్థం ఏంటి? నువ్వు చేసినటువంటి దాన్ని ఒక గ్రూప్ ఎఫెక్ట్ అవ్వాలి, పాజిటివ్గా ఎఫెక్ట్ అవ్వాలి, అది సైంటిఫిక్ సర్వీస్ అంటే. అది నేను నేర్చుకుంటాను ఈ యజ్ఞము, మీకు అది నేర్పుతుంది. అది నేర్చుకోవడానికి మూడు స్టెప్స్ ముందు మీకు రావాలి స్వాధ్యాయం. రెండవది సంయమనం. స్వాధ్యాయం చేస్తూ నేను ఇదివరకు ఉన్న హ్యాబిట్స్ అన్నీ ఉంటూ ఉంటాను అంటే కుదరదు. నేను రోజు సినిమా చూడాలి, స్నేహితులతో 2-3 గంటలు బయట తిరగాలి, ఇది మీకు అలవాటు. కొన్ని మీకు అలవాట్లేదు, మీ కింద నా చేయి అలవాటు. ఏంటి రోజుకి ఒక టీవీలో సినిమా చూడాలి, వీలవుతే 2 సినిమాలు. అన్ఫార్చునేట్గా కళ్ళజోడు ఉంది కనుక స్ట్రెయిన్ అవుతాయి కనుక చూడలేను కనుక అప్పటికే ఐస్ వాటర్ పక్కన పెట్టుకుని అలా అలా చూసుకుంటాం. వీలవుతే 3వ సినిమా కూడా తీసుకెళ్దాం. అదే అలవాటు. ఈ లోపల పట్టించే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు రైట, వాజ్పేయి రైట, అది డిస్కషన్. ఈ లోపల ఇంట్లో వాళ్ళు వాళ్ళు భోజనం పెడితే బుద్ధి లేదా? వీఆర్ డిస్కషింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. నువ్వు ఇది డిస్కస్ చేసుకున్నా చేసుకోకపోయినా అటు చంద్రబాబు నాయుడు గారికి ఏమీ అవ్వదు. ఎవడ జీవితంలోనూ ఏ మార్పు రాదు. నీ జీవితంలో మార్పులు రావచ్చు, ఈ డిస్కషన్లో ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవచ్చు. మీరు వాడెవడో ఏదో చేశాడని వీడు, వీడెవడో ఏదో చేశాడు వీడు, వాడు ఇలా చేయలేదనుకుని కొట్టేసుకుని మీరు మొహామొహాలు చూసుకోవడం మానేయచ్చు. అది జరగవచ్చు, ఇది మీకు అలవాటు. ఇప్పుడు స్వాధ్యాయం చేయాలి. నేను శ్రీరామ్ శర్మ ఆచార్య గ్రూప్ లో అయితే ఆయన పుస్తకాలు చదవాలి, బ్లాబెట్స్కి గ్రూప్ లో అయితే సీక్రెట్ డాక్టర్ని ఆయన డిఫరెంట్ లెగ్బీకర్ పుస్తకాలు చదవాలి. చదవాలి కదా, స్వాధ్యాయం చేసుకోవాలి కదా. అప్పుడేం చేయాలి? ఈ సినిమాలు చూడటం, ఈ డిస్కషన్స్ అనుకోవాలి. దాన్ని సంయమనము అంటారు. అంచేత మాకు టైం దొరకటం లేదు, మేము చేసుకోలేము అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు మీ టైంని ఎక్కడో వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది రిలేటివిటీ. ఏది ఇంపార్టెంటో దానికి ఇవ్వండి, ఏది అన్ఇంపార్టెంటో అది వదిలేయండి. మాస్టారు మాట్లాడవద్దన్నారు. నేను లెక్చరర్ని కనుక నేను లెక్చర్ జాస్తి రిజైన్ చేసేస్తున్నాను మాట్లాడకుండా దండలు దిగుతావు, నీకు తిండి అవుడు పెట్టడు. కామన్ సెన్స్ అనేది అందుకు. కామన్ సెన్స్లో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఏ దానికి ఇవ్వాలి అంటే దానివల్ల మీకు ఇమ్మీడియట్గా ఏదైనా దుష్ఫలితాలు రాబోతూ ఉంటే, ఆ దుష్ఫలితాలు రివర్సిబుల్ కాకపోతే దాన్ని ఆచరించకండి. రివర్సిబుల్ కాకపోతే అంటే ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్తాం మానేశారు, ఎందుకంటే పరీక్షకు వెళ్ళాలి, స్నేహితుడికి కోపం వస్తుంది. పరీక్షకు వెళ్తా ముఖ్యమా, స్నేహితుడి దగ్గరికి వెళ్తా ముఖ్యమా? ఇచ్చేత స్నేహితుడికి పరీక్ష వల్ల నేను వెళ్ళాను అని చెప్తే వాడు కోపం రాదు. పరీక్ష మానుకోకుండా నా స్నేహం వదులుకుంటావా అని వాడు కోపం తెచ్చుకున్నాడు అనుకోండి, మీద అసలు అలాంటి స్నేహితుడు మీకు అక్కర్లే, అంతే కదా. ఇది కామన్ సెన్స్ అంటే. ఇందులో కష్టమే ఉంది నిర్ణయించుకోవటానికి. యూ గాట్ యువర్ ఆన్సర్. కామన్ సెన్స్ మనం అనుకున్నంత కష్టమైంది కాదు. ఎక్కడ కష్టం వస్తుంది అంటే మనకి నచ్చింది కామన్ సెన్స్ వద్దని చెప్పినప్పుడు మీకు బాధ వస్తుంది. అంటే అది మీకు బాధ వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీ కామన్ సెన్స్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇదంటే మౌనం యొక్క ఉద్దేశమే అప్పుడు పోయి మౌనం అంటే కంప్లీట్ సైలెన్స్, ఆలోచన కూడా ఉండకూడదు. నథింగ్, మౌనం అంటే ఇంకా సైలెన్స్, సైలెన్స్ ఎవ్రీథింగ్. ఇంకా అది సైలెన్స్ ఏముంది, వైఖరి వాక్ బదులు పచ్చంటి వాక్ అయింది, ప్రశ్నే లేదు. కానీ నోట్తో మాట్లాడటం కంటే అది బెటర్. మళ్ళా కామన్ సెన్స్ అన్నది అక్కడ ఆలోచించుకోండి, నేను ఇలా ఉండలేను కనుక అసలు నేను మాట్లాడుతూనే ఉన్నాం అనుకో, మొన్న ఎప్పటికీ రాదు. అంతేటి ఏం చేయాలి, ఎంత స్ట్రిక్ట్ రూల్స్ మీరు అప్లై చేయగలిగితే అంత స్ట్రిక్ట్ రూల్స్ అప్లై చేసుకుని చేయలేని వదిలేసుకుని ఆ లక్ష్యం సాధించాలని ట్రై చేస్తూ ఉండాలి. కానీ చాలామంది మౌనీ బాబాని చూస్తూ ఉంటాను నేను, స్ట్రేట్ అది పక్కనే ఉంటుంది వాళ్ళకి, మేము మౌనంగా ఉన్నా ఉంటారు. ఏ మౌనంగా ఉంటారు, రాష్ట్రం ఉండేది దర్శనం రాదు. కానీ వాళ్ళని కృషిచేట అని చెప్పటం లేదు, మీకు అర్థం అవడానికి ఇస్తున్నాను. చేత ఈ సైంటిఫిక్ సర్వీసులో పైన మూడు స్టెప్స్ ఉంటే కానీ సైంటిఫిక్ సర్వీస్ రాదు, మీకు స్వాధ్యాయం ఉండాలి. సైంటిఫిక్ సర్వీసులో గురువుల్ని మించినటువంటి ఎక్స్పర్ట్స్ మీకు ఎక్కడా దొరకదు. సేవాభావం యొక్క పరాకాష్ట గురువుల యొక్క లైఫ్లో, గురువుల యొక్క సంస్థల్లో దొరుకుతుంది కనుక సైంటిఫిక్ సర్వీస్కి పునాది వేసినటువంటి గురు పరంపర మనకి ఆరుగురు ఉన్నారు. ఈ ఆరుగురిని మనం విశేషమైనటువంటి చక్రాలతో లింక్ మీరు నాకు తర్వాత చెప్తారు, కానీ ఈ క్యాంప్ అయిపోయే లోపల నేను నన్ను అడగండి, మళ్ళా నాకు గుర్తు ఉంటుంది, ఒకవేళ మర్చిపోతే నేను చెప్పటం అని లాస్ట్ డే నేను ఆ చక్ర రిలేషన్షిప్ విత్ గురువు చెప్తాను నేను. కానీ మీరు దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని నేను చెయ్యమన్నది మీరు చెయ్యాలి. దేర్ ఇస్ నో అదర్ వే. మీరు ఏదో ఒక గురు పరంపరను ఎన్నుకోండి. ఈ సైంటిఫిక్ సర్వీస్కే అది, ఏ గురు పరంపర మీరు ఎన్నుకున్నా అభ్యంతరం లేదు. కానీ నేను ఇచ్చినటువంటి గురు పరంపర మీరు తీసుకోగలిగితే నేను ఏ సైంటిఫిక్ యాంగిల్లో ముందుకు తీసుకెళ్ళదలుచుకుంటున్నానో ఈజీగా తీసుకెళ్ళగలుగుతాను. అంతే తప్ప ఈ గురువులే చాలా గొప్పవాళ్ళు అనే భ్రమ మీకు ఉండకూడదు. అందుకు ఇది స్పెష్ చేసి చెప్తున్నా, అందరూ గొప్పవాళ్లే. కానీ మనం నేర్చుకోవటం మొదలెట్టాక ఒక ఎక్కడో అక్కడ మనం కట్ చేసుకోవాలి కదా. అంతేత ఈ ఆరుగురు గురు పరంపరల యొక్క పుస్తకాలలో ఏదో ఒక వ్యక్తి యొక్క పుస్తకాలను ఈ రెండేళ్లలో మీరు మాస్టరీ చేయాలి. ఈ రెండేళ్ల టైం మాస్టర్ అయిపోవాలి. మాస్టర్ అయిపోయారు అన్నది నాకు ఎలా తెలుస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది? ఆ సంస్థ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మా సంస్థ గురించి మీరు స్పీచ్ ఇవ్వాలి అని అడగాలి. ఉదాహరణ, నేనది ప్రాక్టీస్ చేశాక మీకు చెప్తున్నా, ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి శ్రీకృష్ణ డాక్టర్ గురించి చెప్పండి అని అడుగుతారు. అరవిందో సొసైటీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి సావిత్రి గురించి చెప్పండి అని అడుగుతారు. మీరు ఆ స్థితికి అడగాలి. రెండేళ్ళు టైము, అసలు ఆరు నెలలు చాలు. ఎందుకంటే పెద్ద లిటరేచర్ ఎవరిది ఏం లేదు, మూడే పుస్తకాలు నాలుగే పుస్తకాలు ఉన్నాయి. మెయిన్ పుస్తకాలు సీక్రెట్ డాక్టర్, బ్లాడ్ అది అర్థం కాకపోతే సీక్రెట్ డాక్టర్ మీద యానిబెసెంట్ కానీ లెడ్ బెటర్ కానీ అక్కడ ఉన్న పుస్తకాలు చదవండి. ఈ చదవటం అనేది రీడింగ్. ఇప్పుడు నేను చెప్పిన నాలుగింట్లో ఏ స్థితికి చెందుతుంది, సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార, ఇవి నాలుగు స్థితులు కదా నేను మాట్లాడుతున్నా. సవిచార, యు ఆర్ విత్ దెమ్, వాళ్లతో కలుస్తున్నాను అంటే ఏంటి, సెగ్రిగేషన్ వచ్చింది. సెగ్రిగేషన్ ఎప్పుడు వస్తే అది సైన్స్ అవుతుంది. సైన్స్ అంటేనే అది కదా, ఇది సెగ్రిగేట్. బాటనీ అంటే బాటనీ, జువాలజీ అంటే జువాలజీ, అలాగే బ్లాబెట్స్కి థాట్. మరి యానిబెసెంట్ ఎగ్జిబిటర్ అని కూడా అన్నారే, ఆవిడ థాట్సే వాళ్ళు థింక్ చేసింది, అదే గ్రూప్ కదా, అర్థమవుతుందా? రెండో గ్రూప్ ఏం చెప్పాను నేను, లారీ మాచయ్య పరమహంస యోగానంద, దీనికి నేను మూడు పుస్తకాలు చెప్పాను. నేను ఆటోబయోగ్రఫీ యోగి, పురాణ పురుషాలు ఆది మాచయ, భగవద్గీత రెండు వాల్యూమ్స్. అంతే, ఇంతే చదవాలి. రెండేళ్లు టైం అవసరమా దీనికి? మీకు నిలబట్టి నాతో ఉండే, నేను తొందరపడండి, తొందరగా చదవండి. మళ్ళీ క్లాసులు పెట్టుకోండి, నేను ఇక్కడ చెప్తాను. నేను అందుకే పూర్ణిమ నాడే ఆ రోజున ఏమంటాను, మీరు ఎప్పుడు ఫినిష్ చేస్తే అప్పుడు మొత్తం పుస్తకం ఫినిష్ చేయకండి. మీరు ఒక పాట మీద నేర్చేసుకుందాం మాస్టారు, మాకు ఇంతవరకు వచ్చేసింది. దాన్ని నిర్విచార సమాధి స్థితికి ఎలా తీసుకెళ్లాలో చెప్తాను. అది వాళ్ళ గురువుల లక్ష్యం. నిర్విచార సమాధి స్థితిలో ఈ గురువులు అందరూ ఏకమైపోతారు. అంతే కదా, కెమిస్ట్రీలో ఐడియా వచ్చిన వాడు నిర్విచార సమాధి స్థితి నుంచే తెచ్చుకున్నాడు. జువాలజీలో ఐడియా వచ్చిన వాడు ఆ నిర్విచార సమాధి స్థితి నుంచి దిగుతుంది ఐడియా. లాజిక్ అర్థమవుతుంది కదా. అంతేత నిర్విచార సమాధి స్థితిలో ఈ గురువులు అందరూ మళ్ళా కలిసిపోతారు. సవిచార సమాధి స్థితిలో మాత్రం మీరు గురువుని డిఫరెన్షియేట్ చేయాల్సిందే. చేయకపోతే మీరు ఫినిష్ చేయలేదు ఆ టాపిక్. తొందరపడండి, మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మిమ్మల్ని మేము నిలబెట్టేసి ఆ గురువుల సంస్థల్ని యాక్టివేట్ చేద్దాము. ఇక్కడ సైంటిఫిక్ అని ఎందుకు అంటున్నాం అంటే, సైన్స్ లో ఇప్పుడైతే ఉద్యోగాలు అవి ఉన్నాయి, కానీ పూర్వకాలం సైంటిస్టులు కేవలము వాళ్ళకి వాటి మీద ఉన్న తపన వల్ల చేసుకున్నారు తప్ప వాళ్ళకేం లాభం లేదు. వాళ్ళు ఇంకో పని ఏదో చేసేవాళ్ళు. ఫారడే బుక్ బైండర్, ఐన్స్టీన్ క్లర్క్, డిస్పాచ్ క్లర్క్, డాల్టన్ హై స్కూల్ గ్రామర్ టీచర్. ఉద్యోగాలు చేసి మేము సైన్స్ లో చదువుతున్నాం కనుక మాకు 5,000 జీతాలు కావాలి, 30,000 జీతాలు కావాలి, సరిచారాకు వెళ్ళలేరు మీరు. అంచేత నా పరిస్థితులు ఎలా ఉన్నా మేము దీన్ని నేర్చుకుని తీరుతాము, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అందువల్ల అనే తపనతో నేర్చుకోండి. మినిమం 2 అవర్స్, మాక్సిమం 4 అవర్స్ అని నేను చెప్పాను అని కొంతమంది అన్నారు. మీకు దమ్ము ఉండి సాహసం ఉంటే రాత్రి పగలు కూర్చుని చదవండి. నేను సీక్రెట్ డాక్టర్ 3 రోజుల్లో పూర్తి చేశా, రాత్రి పగలు కూర్చొని చదివా, 3 రోజుల్లో అయిపోయింది. భలే అంటారు మీరు, నా అటు ఎక్కడ అవుతుంది మాస్టర్. మీరు ఏ సమాధిలో ఉన్నారు అప్పుడు? నా అటు ఎక్కడ అవుతుంది మాస్టర్. ఇది ఒక సమాధి స్థితి. ఏ సమాధి ఇది? సరి తర్క. మీరు కనుక చేశారు తర్కం, నేను ఎక్కడ చేస్తాను? కానీ ఇంతవరకు నేను 4 ఇడ్లీలు తింటే నేను ఎక్కడండి 4 ఇడ్లీలు తినేది అని మాత్రం అవ్వడం అందరు. అంచేత అలానే మీరు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మెరికల్స్, కానీ మీకున్నటువంటి సామర్థ్యము ఇది చదివి 2-3 నెలల లోపల ఈ సిలబస్ పూర్తి చేయలేదు అని మాత్రం నేను అనుకోను. 2-3 మంత్స్ చాలు. ఎవరికైనా వాడు ఏం చదువుతున్నా, ఏ ఉద్యోగంలో చేస్తున్నా, ఎంత బిజీ మనిషి అయినా 2 నెలలు దాటకూడదు. దాటితే నేనేం చేయను, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నా చేతిలో ఉంది కదా బాలీజ్ అని వరకు. కానీ మీరు ఎంత తొందరగా దీంట్లోకి వచ్చి ఆ ఇన్స్టిట్యూషనల్ ప్లే నిర్విచార సమాధి స్థితిలోకి వచ్చి ఆ సర్వశక్తి మంత్రత్వాన్ని మీలో దింపుకోగలుగుతారో, ఆటోమేటిక్గా ద వరల్డ్ విల్ టర్న్ టువర్డ్స్ యూ. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఏం చెప్పినా బాబా దగ్గరికి వెళ్లాల్సిందే. ఇంకేదంటే ఆయన నిర్విచార స్థితిలో ఉంటాడు ఎప్పుడు. నిర్విచార స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది మీకు కష్టాలు వచ్చినా. అది లాజికల్ అట్రాక్షన్. అదే అంచేత అదే పెద్ద ప్రూఫ్. మీలో నిర్విచార స్థితి డెవలప్ అవుతుందా లేదా అన్న దానికి ఒకే ఒక ప్రూఫ్ ఏంటి అంటే, చికాకు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గుర్తు వస్తే మీరు నిర్విచార స్థితిలో ఉన్నారు అని అర్థం. లేకపోతే మీరు గుర్తురారు. నిరంతరము నిర్విచార స్థితిలో ఉన్నా కిందవన్నీ చేయవచ్చు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ద లోవర్ ఈజ్ ఆల్వేజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద హయ్యర్. 50 అనే సంఖ్య 100లో ఉంది, 99 అనే సంఖ్య 100లో ఉంది. అంతేత నిర్విచార సమాధి స్థితికి వెళ్ళిపోతే ఈ జీవితం అంతా ఏమైపోతుంది అనే ఒక పెద్ద భ్రమ. ఈ జీవితం అంతా అందులో ఇంక్లూడ్ అయి ఉంది, ఇదేమీ పోదు. దీని విలువ మారుతుంది, దీని అందం మారిపోతుంది, దీని శక్తి మారిపోతుంది, మీ జీవిత విధానం మారిపోతుంది. అది 3వ క్వశ్చన్కి ఆన్సర్. ఇంకా 3 క్వశ్చన్లు చాలా క్లియర్గా అర్థమయ్యాయి కదా. కానీ ఇది అర్థమయ్యేసరికల్లా మీ మీద బాధ్యత వస్తుందని చెప్పాను నేను ఇప్పుడు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది థింగ్, యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? గురువులందరూ కూడా ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చారు. మనుషులు వింటం లేదు. అని ఎందుకు వింటం లేదు అంటే, సవితర్క సమాధి స్థితిలో స్టకాఫ్ అయిపోయారు వాళ్ళు. ఆ తర్కం వచ్చేస్తే నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు. దానికి రమణ మహర్షి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వింటాము కానీ అది మనం తర్కం వల్ల ప్రాక్టీస్లో పెట్టలేము. విజయవాడ స్టేషన్ ఇచ్చాడు ఆయన ఎగ్జాంపుల్. మరి ప్రాబబ్లీ ఆయన విజయవాడ అనే మాట ఎందుకన్నానంటే ఆయన నిరుతరక సమాధి స్థితిలో విజయవాడ స్టేషన్ నుంచి ఇక్కడికి ఓడరేవుకి రావటం వీలు అంచేత విజయవాడ స్టేషన్ ఎగ్జాంపుల్ ఇస్తే మంచిది అనుకున్నాడేమో. మరి నిర్విచార స్థితిలో వాళ్ళు చెప్పే మాటలకి విలువ వేరే. ఇంకేంటే నిర్విచారంలో తర్కం ఉంటుంది, ఇంకేత తర్కం కాదు. అది ఫుల్లీ హెవీలీ క్రౌడెడ్ కంపార్ట్మెంట్. పల్లెటూరు వాడు మొదటిసారి రైలెక్కుతున్నాడు, తల మీద పెట్టుకున్నాడు, గబగబగబు రైలెక్కాడు. హెవీకి క్రౌడెడ్ కంపార్ట్మెంట్, మిగతా వాళ్ళందరికీ ట్రంక్ పెట్టి అడ్డు తగులుతోంది. బాబు కింద పెట్టాడు. మా నాన్నగారు చెప్పారు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి సభ్యత మర్యాద తెలియదు. నా బరువు నేను రైల్లో పెట్టాక నా పెట్టి బరువు కూడా రైలు మీద పెడితే ఎట్ట, అందులో నా తల మీదే ఉంచుకుంటాను అన్నాడు. రైల్ కంపార్ట్మెంట్ ఎక్కి వాడి తర్కం కరెక్టేగా, కానీ ఆలోచన రాంగ్. సవితర్క సవిచారాలు తేడా అర్థం చేసుకోండి. అందుకే ఉదాహరణ చెప్పేది లాజిక్ కరెక్టే కదా. నేను రైలు ఎక్కాను, పెట్టి రైల్లో దింపను. నేను ఎందుకు దింపను అంటే నా బరువు నేను మోయాలి తప్ప రైలు మూస్తే. కానీ సవిచారం ఏం చెప్తుంది అంటే ఆలోచన కరెక్ట్గా ఉంటే నువ్వు నీ బరువు నువ్వు మోయకపోయినా రైలే మోస్తుంది నీ బరువు. నువ్వు మోసినా కూడా నువ్వు మోసాను అనుకుంటున్నావు, కానీ మీరందరూ అలా పరమ మూర్ఖులు. ప్రకృతి నీ బరువుని మూస్తుంది కాదు, నేను మూస్తున్నాను అనుకుంటున్నారు. జై హో అంటున్నాడు గురువు. మొయ్యి బాహ్య మొయ్యి, నేనేం చేస్తా మొయ్యండి. ఆ ఆలోచన విధానంలో మార్పు వస్తే అసలు మీ జీవితంలో ఎంత మార్పులు వచ్చేస్తున్నారు సార్. మీ ప్రాబ్లమ్స్ లేవు, యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి మీకు ఆ నిర్విచార స్థితిలో. మీరు తెలిస్తే కదా మన తర్కంకి నేను ఎలుకని అయిపోయాను అని సైకలాజికల్ కాంప్లెక్స్ వచ్చింది. సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు చాలా కష్టపడి మరొక సైకలాజికల్ సైకాలజిస్ట్ దగ్గర కూర్చొని చాలా లక్షల లక్షలు ఖర్చు పెట్టి 5 ఏళ్లలో వాడికి క్యూర్ చేయించారు. వాడికి ఏంటి బాధ, నేను ఎలుకని అయిపోయానేమో అని బాధ. సరే 5 ఏళ్లు ఆ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యూర్డ్ అని వాడు సర్టిఫికేట్ రాసిచ్చారు. అడిగారు కూడా వచ్చిన వాళ్ళు, ఏమయ్యా ఇప్పుడైనా నీకు నమ్మకం వచ్చిందా, నువ్వు ఎలుకలు కాదు తగ్గిపోయింది పూర్తిగా. సరే కాదు ఇచ్చారు. 5 ఏళ్లు సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగాడు అంటే డబ్బున్న వాళ్ళే ఉండాలి, లేకపోతే సైకాట్రిస్ట్ నోరు ముసుగా నోరు ముసుగా పిచ్చి ఆలోచనలు నువ్వు అని ఒకళ్ళు అంతగా చేస్తుంటే పోయి ఉండేది అది. సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చించారు కనుక డబ్బున్న వాళ్ళే ఉంటారు కాబట్టి ఏదో తరగతి కావాలని తీసుకొచ్చారు. అమ్మాయి 5 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు అని బయలుదేరింది కారు. కారు బయలుదేరితే దాహం అనిపించింది, దాహం అనిపించింది అని చెప్పి కారు ఆపారు. ఒక 5 స్టార్ చాలా కాస్ట్లీ రెస్టారెంట్ దగ్గర ఇంటికి వెళ్ళారు కూల్ డ్రింక్ తీసుకురావడం. ఈ లోపల రోడ్డు మీద ఒక పిండి వచ్చింది, వీడి పరిగెట్టారు కారు తిరిగిపోయి. పరిగెట్టు ఉంటే వీడి వెంటనే వీళ్ళందరూ పరిగెట్టారు. ఏంటి ఎందుకు పరిగెడుతున్నావు, ఏమైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి బాబు అంటే ఎందుకన్నాడు. పిల్లి కనిపించింది, పిల్లి కనిపిస్తే ఏముండే ఎలక్ట్రిక్ కదా భయం ఉండదు అంటే ఏమన్నాడంటే బాబు నాకు అర్థమైంది నేను ఎలకని కానని, పిల్లికి తెలియదు కదా నేను ఎలకని కానని. మన బాధలన్నీ అంతే, మన బాధలన్నీ అంతే. నాకు బాధగా ఉంది సరేనా, కానీ నేను ఎప్పుడు క్లాస్ చదువుతాడు, మేము ఎప్పుడు భోజనం చేస్తాము. చాలా అన్యాయం ఇది, ఎంత నిరుచార సమాధి స్థితి అయినా కొంచెం ఆలోచన అక్కర్లేదా. అందుకే నేను భోజనం చేసి తర్వాత చూసుకున్నా. 3 అర్థం చేసుకోండి ఏం చెప్పాను, మానవ జన్మ యొక్క దుష్టత అర్థం చేసుకోండి. 2వది స్వార్థం కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు అలవాటు చేసుకోండి. మీరు ఆ సవిచార స్థితికి వెళ్ళారు అంటేనే అర్థం మీరు స్వార్థంగా ఉపయోగించుకోలేదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మరియు ఉపయోగించుకుంటున్నారు అంటే అర్థం ఏంటి, ఆ స్థితికి రాలేదని అంటే దిట్ ఇస్ ది వీక్ పాయింట్. మరియు 3వది
రెస్పాన్సిబిలిటీ ఉందని నేను చెప్పాను కదా, ఈ ఆరు గురువుల యొక్క, ఏదో ఒక గురువు యొక్క అన్ని గురువులది చదవకండి. ఏదో ఒక గురువుది మీరు తొందరగా ఫినిష్ చేసేయండి. నాకు ఎంత తొందరగా ఉందంటే, రేపు పెట్టేద్దాం ఇంకొక గురువు క్లాస్, ఆరు రోజుల్లో ఆరు గురువులది ఫినిష్ చేసేద్దాం అని ఉంది. అదే ఏదో చూసుకోండి, అది ఏ గురువులతో మీకు లింక్ ఉందో అక్కడికి మీరు ఆటోమేటిక్ గా గ్రావిటేట్ అవుతారు, మీకు ఇష్టం ఉందా లేకపోయినా. మీరు కొంచెం సవిచారంగా చేసుకుంటే ఈజీగా గ్రావిటేట్ అయిపోతారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని వదలరు, వాళ్ళు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోయినా మొట్టిగా తీసి మళ్ళీ అవుతారు. కానీ కొంచెం తర్కం మానేసి, ఇదేదో గ్రూప్ బాగుంది, ఇందులో మన ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, నాకు బాగా గుర్తుంది ఎంఎస్సీలో నేను ఫైనల్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అయిపోయాక గ్రూప్ కి చెప్తాం ఆర్గానిక్ ఫిజికల్ అది 90% వాడి ఫ్రెండ్ ఆ గ్రూప్ తీసుకున్నాడు కనుక తీసుకున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా మంది జాయిన్ అయ్యారు, ఫిజికల్ కెమిస్ట్రీలో నేను ఇంకోడు తగ్గాను. ఆర్గానిక్ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి, నెల బట్టి మనం చదువుకున్నాం, వన్ ఇయర్ బట్టి, నువ్వు ఫిజికల్ కెమిస్ట్రీ ఎందుకు ఆప్ చేస్తున్నావు, నువ్వు ఆర్గానిక్ వచ్చే మాతో పాటు, దానికి మంచి ఫ్యూచర్ ఉంది ఆర్గానిక్ ఉంది కూడా, అది కూడా కరెక్టే. నేను నాకు చిన్నప్పటి నుంచి ఆ సరికరక కుదరదు, నో సరిక, ఐ లైక్ ఫిజికల్ కెమిస్ట్రీ అవుతుంది. ఆ మానసిక స్థితిలో ఉండండి, అర్థమైందా? స్పెషలైజేషన్ ఏ గురువు చేస్తారు అన్నది ఏమర్థం, మీకు చెప్పే కదా. రీచార్ స్థితిలో అందరూ కలిసిపోతారు, ఓకే?